క్రీస్తుని ప్రియమ దేవుడకు యేసు క్రీస్తు నామన శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ పరిచయం గురించి మీరు ప్రార్థన చేయండి. అనేకులు దేవుని వాక్యం ముందు బలపడలాగున, అదేవిధంగా అనేకులు దేవుని నమ్ములాగున, యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షణకుని నమ్ములాగున మీరు ప్రార్థన చేయగలని వేడుకుంటున్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము యోవేల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ జోయెల్? సో ఆ యోవేల్ గ్రంథం గురించి ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకుందాం. ఆ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుర సర్వాధికారి సర్వ సృష్టికర్త, మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఈ విధంగా కూడుకున్న ప్రభా, మీ వాక్య ధ్యానం చేసుకున్న మాకు ఇచ్చే భాగ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. వినుచున్న వారిని మీరు దీవించండి నా ప్రభా, వినబోచున్న వారిని కూడా మీరు దీవించండి తండ్రి. ఎవరైతే అవసరతలో ఉన్నారు నా ప్రభా, యేసు క్రీస్తు నామమున వారి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకులు నా ప్రభా మీ యందు విశ్వసించి మీ యందు బలపడలాగా సహాయపడగలను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచర్య అంతా కూడా మీరు తోడుగోండి నా ప్రభా. ఈ పరిచయం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి? యోవేలు చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, కానీ ఈయన ఇచ్చిన వర్తమానం మాత్రం అంత సాధారణమైనటువంటి వర్తమానం కాదు. యోవేలు గ్రంథం యొక్క ఆరంభంలోనే ఇబ్బందికరమైనటువంటి వర్తమానాలు మనం నేర్చుకుంటాం. సో యోవేలు చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. ఆయన పేరు యోవేలు అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా దేవుడు. The Lord is my God, or the Lord is God. యెహోవా దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే సర్వసృష్టికర్త, ఆయన తప్ప మరి ఒక వేరే దేవుడు లేడు అన్న అంశము కూడా ఈ గ్రంథంలో మనం నేర్చుకుంటాం. సో ఆయన పేరుకు ఆ గ్రంథంలో ఇచ్చినటువంటి వర్తమానానికి చాలా సంబంధం ఉంది. యోవేలు అనగా యెహోవా దేవుడు. సో ఈ యోవేలు గ్రంథం ఆఖరికి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటామంటే యెహోవానే దేవుడు, ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు అని చెప్పేసి యెహోవా దేవుడే స్వయంగా తన ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ అ ఫ్యాసినేటింగ్ బుక్. సాధారణంగా మనం ఒక్కోసారి ఏం నేర్చుకుంటామంటే ఈ గ్రంథకర్తల గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. వారు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెరిగారు, ఏ రాజు కింద వారు జీవించారు, ఏ రాజ్య పాలన కింద వారు జీవించారు అనే విషయాలు కొన్ని మనం నేర్చుకుంటాం. కానీ యోవేలు గ్రంథానికి వస్తే, యోవేలుకు ప్రవక్త వద్దకు వస్తే మనం ఆయన గురించి ఎక్కువగా నేర్చుకోం. కొన్ని ప్రాంతాల్లో యోవేలు అనే పేరు కూడా వాడబడింది, కానీ ఈ యోవేలు ఆ యోవేలు ఒకటి కాదు. ఈయన సుమారు 702 నుంచి 605 ఆ బీసీ సమయాల్లో ఈ ప్రవచనాన్ని ఇచ్చినట్లుగా మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆమోసు గ్రంథానికి ముందుగా యోవేలు గ్రంథం వస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే ఈ ఆమోసు గ్రంథం తర్వాత యోవేలు గ్రంథం వస్తే మంచిగా ఉండేది అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఈ విధంగా ఉంది కాబట్టి మనకు ఆ గ్రంథం అక్కడ ఇవ్వబడింది. మరికొందరు ఏమనుకుంటారంటే ఈ యోవేలు గ్రంథము ఆఖరి సమయాల్లో రాయబడింది, అది కూడా ఎజ్రా నెహెమియా తిరిగి యెరూషలేం ప్రాంతంకు వెళ్ళి ఆ ప్రాంతము గోడలు కట్టించి ఆ ప్రాంతంలో యెరూషలేంలో దేవుని ఆలయం కూడా కట్టించారు కదా, ఆ సమయంలో ఈ యోవేలు ప్రవచనాలు ఇవ్వబడ్డాయని చెప్పేసి కొందరు స్కాలర్స్ అనుకుంటారు. కానీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డేట్ ద బుక్ ఆఫ్ జోయెల్. ఈ యోవేలు గ్రంథమునకు తారీఖులు తేదీలు చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ యోవేలు గ్రంథము వర్తమానము కూడా ఏ దేశానికి ఇవ్వబడింది అంటే ప్రాముఖ్యముగా యూదా ప్రాంతానికి ఇవ్వబడింది, మరి ప్రాముఖ్యంగా యెరూషలేము ప్రాంతము లేదా సియోను ప్రాంతమునకు ఇవ్వబడినటువంటి ప్రవచనాలు ఇవి. ఇస్రాయేలు ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి ఇస్రాయేలు కొన్నిసార్లు సుమారు 3 సార్లు ఏమో ఆ ఇస్రాయేలు అంటే ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి ఇస్రాయేల్ను రచయిత మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది, లేదా దాని గురించి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ప్రాముఖ్యంగా యూదా దేశం గురించి మాట్లాడుతూ ఉంది, మరి ప్రాముఖ్యంగా యెరూషలేము ప్రాంతం గురించి ఈ వర్తమానాలు అనేది ఇవ్వబడ్డాయి. సో మొదటి అధ్యాయము మనం చూస్తే యోవేలు గ్రంథంలో దేవుని లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి చూడండి. పెతూయేలు కుమారుడైన, వెరీ షార్ట్ ఇంట్రడక్షన్, పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంతవరకే ఆయన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పెతూయేలు కుమారుడైనటువంటి యోవేలుకు యెహోవా దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వర్తమానం ఏమిటి? ఈ గ్రంథకర్త ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా ఈ వర్తమానాన్ని మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్గా ఆయన మెసేజ్ ఏంటని తెలియజేస్తున్నాడు చూడండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఆ తర్వాత వెంటనే మనం ఏం చూస్తాం, పెద్దలారా ఆలకించుడి. పెద్దలారా, ఒక రాజుకి ఇవ్వబడలేదు, లేదా రాజు దగ్గర పనిచేసే అధికారులకు ఇవ్వబడలేదు. మనం హగ్గయి గ్రంథంలో చూసినట్లుగా ఇక్కడ ఏం చూస్తున్నామంటే పెద్దలారా, డైరెక్ట్గా పెద్దలారా ఆలకించుడి అని చెప్పేసి దేవుని వర్తమానం ఏవేరు ప్రవక్త ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా, మీరందరూ చెవియొగ్గి వినుడి, ఈలాటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఏలాంటి సంగతి అన్నది మనం కొద్ది నిమిషాల్లో చూద్దాం. సో వర్తమానం ఏ విధంగా ఇవ్వబడింది, దానికి ఒక ఇంట్రడక్షన్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా దేవుడు ఈ ప్రజలకు తెలియజేయాల్సింది తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో కొన్ని శ్రమలు మీరు పొందబోతూ ఉన్నారు. సో దట్ ఈస్ ది మెసేజ్. ఇటువంటి పరిస్థితిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇటువంటి సంగతిని మీరు ఎప్పుడైనా విన్నారా? మీ పితరులు కానీ విన్నారా? లేదు. ఏమి జరగబోతా ఉంది, ఏమిటి ఆ సంగతి అంటే, నాలుగో వచనం మనం చూడాలి. యోవేలు గ్రంథము 1:4, గొంగెల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి. మిడతలు ప్రాముఖ్యమైనటువంటి అంశము, పదము ఈ యోవేలు గ్రంథంలో వాడబడింది. గొంగెల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. నాలుగు రకములైనటువంటి పురుగులను ఈ నాలుగో వచనములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మనకు. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్? ఈ మిడతలు ఏమిటి, మిడతలు రావటం ఏమిటి, ఈ మిడతలు మరి ఒక దాన్ని తినివేయటం ఏంటి? యెహోవా వాక్కు యోవేలు ప్రవక్తకు రాగానే వెంటనే మనం ఏం చూస్తున్నామంటే, ఈ మిడతల గురించి మనం వింటా ఉన్నాం. ఈ మిడతలు ఐగుప్తు ప్రాంతంలో తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక తెగుళ్ళు ఈ మిడతలు ఓడబడ్డాయి. సర్వ దేశాన్ని, సర్వ ప్రాంతాన్ని కూడా ఈ మిడతలు నాశనం చేయటం అనేది కూడా మనం నేర్చుకుంటాం ఆ తెగుళ్ళలో. లేఖనాల్లో మిడతలు దేని గురించి వాడబడతా ఉంటాయంటే, ఒక సైన్యాన్ని సూచిస్తూ ఉంది. సో దేర్ ఇస్ అ కపుల్ ఆఫ్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్. రెండు విధాలుగా ఈ మిడతలను మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నిజమైన మిడతలు, రెండవది ఏంటంటే ఈ మిడతలు ఒక సైన్యాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు యోవేలు ప్రవక్త ఈ మిడతల గురించి తెలియజేస్తూ ఉన్నాడు? ఆ సమయంలో ఇస్రాయేలు మరియు యూదా ప్రాంతంలో, ప్రాముఖ్యంగా యూదా దేశంలో, పంట ఫలించాలి అంటే వారు దేవునిపై ఆధారపడి జీవించాల్సిందే, దేవుని వేడుకోవాలి. దేవుడే వారిపై కరుణ చూపించి వర్షాలు కురిస్తే గానీ వారికి పంట అనేది లేదు. ఉత్తర ప్రాంతం ఆ విధంగా కాదు, వారికి కొంచెం నీరు కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి. ఈ దక్షిణ ప్రాంతంలో యూదా ప్రాంతానికి మాత్రం వర్షాలు కానీ నీరు కానీ రావాలంటే దేవుడు వారిపై కరుణ చూపించాల్సిందే. మరి నైలు నదిని గురించి మనం తెలుసుకుంటే, ఐగుప్తు ప్రాంతంలో ఉన్న నైలు నది, ఈ ఐగుప్తు ప్రాంతంలో కూడా వ్యవసాయం పంట అనేది చాలా ఉంది. కానీ వారు ఏం చేస్తారంటే, ఈ నైలు నదిలో ఉన్నటువంటి నీరుపై వారు ఆధారపడి జీవిస్తూ ఉంటారు, వారి పంటకు వాడుకుంటారు. సో ఆబ్వియస్లీ వారికి కరువు అనేది చాలా తక్కువ. కానీ ఈ యూదా ప్రాంతానికి వస్తే దేవుడు కరుణించాల్సిందే. వారు వేసుకున్నటువంటి పంట పురుగు పడితే ఎంత నష్టమో రైతులకు తెలుసు. ఎస్, పంట పండించే వారికి తెలుసు. వారి నష్టాన్ని అర్థం చేసుకోవాలంటే నష్టపడిన వారికి అర్థం కావడం చాలా కష్టం. ఒక రైతుకు పంట పండించడానికి మాత్రమే ఆ శ్రమ ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసు, దానివల్ల ఎంత శ్రమకు గురవుతాడో కూడా ఆ రైతుకే తెలుసు. ఇక్కడ దేవుని లేఖనాలు ఏం వాడుతూ ఉన్నాయంటే, ఆ అగ్రికల్చర్, ఆ పంట అనేది యూదా ప్రాంతం వరకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి పంట నాశనం చేయటానికి మిడతలు వస్తున్నాయి. కష్టపడి పండించుకున్న పంటను నాశనం చేయడానికి మిడతలు వస్తున్నాయి. వారికి ఆహారం ఎక్కడది? వారు ఏ విధంగా జీవిస్తారు? ఏ విధంగా బ్రతుకుతారు? సో ఈ మిడతలు రావటము అనేది ఆ సమయంలో ఆ కాలపు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునేవారంటే, ఇది దేవుని యొక్క శాపము, ఇది దేవుని శాపము. అందుకే ఇక్కడ గ్రంథకర్త వాడుతూ ఉన్నాడు, ఈ మిడతలు మీ ప్రాంతంపై రానై ఉన్నాయి, మీ దేశాన్ని నాశనం చేస్తాయి అంటే వారికి ఆల్రెడీ అర్థమైపోయింది ఇది దేవుని శాపము అని. సో యోవేలు ప్రవక్త ఆయన గ్రంథం అంతట్లో కూడా దేవుని యొక్క తీర్పును గురించి వారికి తెలియజేస్తూ ఉంటారు. ప్రవక్తలందరూ కూడా దేవుని తీర్పు గురించి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుని యందు విధేయత కలిగి జీవించిన వారు, పశ్చాత్తాపగా మనసు కలిగి జీవించిన వారు, మారు మనసు పొందిన వారు మాత్రం దేవుని ఆశీర్వాదాలు పొందుతారని చెప్పేసి కూడా ప్రతి ప్రవక్త తెలియజేస్తూనే ఉంటాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదో ఈ ప్రజలు పాపం చేశారు, నేను వీళ్ళు నాశనం చేసేస్తానన్న ఆలోచనలో ఎప్పుడు ఆయన ఉండేది కాదు. ఆయనకు ఎంత కోపం వచ్చినా కానీ నెమ్మదిగా ఆలోచించినటువంటి దేవుడు. ఎందుకంటే ప్రజలంటే ఆయనకు ప్రాణం, తన ప్రజలంటే ఆయనకు ఇంకా ప్రాణం. గాడ్ లవ్స్ పీపుల్, అందుకే కదా ఆయన తన కుమారుని పంపించింది. పాప విమోచన కలగాలంటే మనం చేసుకున్న కార్యాలతో పాప విమోచన కలగదు, పొరపాటును కూడా కలగదు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ కలగదు. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసంతో ఉంటే మాత్రమే ఆ పాప విమోచన అనేది కలుగుతుంది. ఆయన యందు విశ్వసిస్తే మాత్రమే ఆ విమోచన అనేది కలుగుతూ ఉంది. ఇక్కడ కూడా యోవేలు గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటామంటే, యెహోవా దేవునిపై ఆధారపడి మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చిన వారికి మాత్రము రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి దేవుడే తన ప్రజలకు ఈ ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ అమేజింగ్ థింగ్. సో ఈ మిడతలు రావటం, వారి ప్రాంతాన్ని నాశనం చేయటం అంటే అది ఒక శాపము అని చెప్పేసి వారు అర్థం చేసుకున్నారు. సో చూద్దాం తర్వాత ఏమైందో. ప్రస్తుతానికి మాత్రం మిడతలు రావటం అనేది శాపము. సో ఈ మిడతలు అనే అంశము ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాన్ని కూడా కొందరు స్కాలర్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, మిడతలు అనేది నిజమైన మిడతలు కావచ్చు లేదా సైన్యం కావచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే ఈ లేఖనాల్లో ఒక్కొక్కసారి మిడతలను సైన్యముగా చూపించేవారు, సైన్యాన్ని మిడతలుగా చూపించేవారు. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే నాలుగు రకములైనటువంటి మిడతల గురించి తెలియజేస్తూ ఉంది ఈ లేఖనాలు. మనం ఏదో చూస్తా ఉన్నాం ఇక్కడ నాలుగు రకాలుగా ఉన్నాయి, మేబీ నాలుగు రకాలైనటువంటి మిడతలు వస్తాయేమో అని కాదు, దట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ ఇట్. వారిపై రానున్నటువంటి శాపము అంత భయంకరంగా ఉంటుంది, ఒక గొప్ప ఆపద వారిపై రానై ఉందని చెప్పేసి దాని భావము. ఒక శక్తివంతమైన సైన్యము రానై ఉంది, ఎవరిపై? యూదా ప్రాంతంపై. సో మనం గమనిస్తే ఆది నుంచి కూడా యోవేలు గ్రంథంలో ఒక రాజు గురించి, రాజ్యం గురించి ఎక్కువగా చెప్పబడలేదు. వీ నో, మనకు ఏ విధంగా తెలుసు యూదా ప్రాంతం అని దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాయి. దట్ ఈస్ హౌ వీ నో దట్ ది ప్రొఫెసీ ఈస్ గివెన్ టు జూడా, యూదా ప్రాంతానికి ఈ ప్రవచనం ఇవ్వబడింది. సో ఈ మిడతల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి సైన్యము నీపై రానై ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోవేలు గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఏమిటంటే, యెహోవా దినము, యెహోవా దినము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా యోవేలు గ్రంథంలో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి మిడతలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి ఒకటి ఏంటంటే, సియోను ప్రాంతము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈ గ్రంథం యొక్క వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ దిస్ బుక్? ఈ గ్రంథం అంతటా కూడా యోవేలు ప్రవక్త ఆయన యొక్క ఆందోళన లేకపోతే ఆయన యొక్క తపన ఏంటంటే, యెహోవా దినము గురించి ప్రకటించటం, యెహోవా దినము గురించి బోధ చేయటం. 5 సార్లు యోవేలు ప్రవక్త ఈ యెహోవా దినము అనే అంశంపై మాట్లాడటం జరుగుతూ ఉంది. మిడతల పీడ ప్రారంభమైంది మరియు తీర్పు మరింత భయంకరంగా ఉంటుందని చెప్పి కూడా యోవేలు ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడు. యూఆర్ అండర్ జడ్జ్మెంట్, నువ్వు దేవుని తీర్పు కింద ఉన్నావు యూదా. యూఆర్ అండర్ జడ్జ్మెంట్, సో జాగ్రత్త. సో యోవేలు ప్రవక్త కేవలం మిడతలు మరియు యెహోవా దినం గురించి తెలియజేసి అంతటితో ముగించాడా? నో. ఆయన మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఏంటంటే, ప్రజలు పశ్చాత్తాప పడాలని పిలుపునిస్తూ ఉన్నాడు. రిపెంట్ అండ్ టర్న్ టువర్డ్స్ గాడ్. ఆయన ఆ పిలుపు ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చూస్తాం ఈ గ్రంథంలో ఏం నేర్చుకుంటామంటే, అనేకులు మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తారు, దేవుని వైపు తిరుగుతారు, పశ్చాత్తాపడతారు. దేవుడు అందుకే చాలా సంతోషించి ఏం చెబుతాడంటే, ఆయన ఆఖరిలో, మీరు నా వారు, ఇది నా దేశము, యూదా ప్రాంతము నా దేశము అని దేవుడు వాగ్దానం చేయడం జరుగుతూ ఉంది. దాని అర్థం ఏంటి? దేవుడే వచ్చి, యూదులు నా వారు, యూదా ప్రాంతము నాది, ఇది నా దేశము, యెరూషలేము నా పట్టణము, సియోను నా పట్టణం అంటే దాని అర్థం ఏంటి? ఆయన అక్కడ నుంచి రాజ్యపాలన చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రాముఖ్యమైన అంశాలను వారికి తెలియజేయటమే కాక, మీరు పశ్చాత్తాప పడాలి, దేవుని ఉగ్రతకు గురి కావద్దు, దేవుని శాపానికి మీరు గురి కావద్దు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక చాలా అద్భుతమైన సంఘటన ఏంటంటే, యోవేలు తన ప్రవచనాలను దేనిపై ఆధారపడి ఈ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడంటే, యెషయా గ్రంథంలో ఇవ్వబడిన ప్రవచనాలు వాడుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28 మరియు 32 అధ్యాయాలు కూడా ఆయన వాడుకున్నాడు. అక్కడ ఏం తెలియజేస్తూ ఉంటుంది? దేవుణ్ణి ఎడల మీరు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని యందు విధేయత కలిగి జీవిస్తే, దేవుని వాక్యమందు మీరు విధేయత కలిగి జీవిస్తే, దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశ్రయిస్తాడు, మీకు ఆశీర్వాదాలు తప్ప మరి ఏమీ ఉండవు. అదేవిధంగా మీరు దేవునికి అవిధేయులై జీవిస్తే శాపం అనేది వస్తుందని మోషే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం తెలియజేశాడు. ఇక్కడ కూడా యోవేలు ప్రవక్త ఇచ్చే వర్తమానం అదే. దేవుని శాపానికి మీరు గురయ్యారు. ఎందుకు? పాపం వలన. ఆ శాపం మీకు కలుక్కుండా ఉన్నట్లంటే ఎలా, హౌ కెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆఫ్ కోర్స్, ఆ శాపం నుంచి మీరు బయటికి ఏ విధంగా రాగలరు అంటే, మారు మనసు పొందితే తప్ప మీకు వేరే మార్గము లేదు. యెహోవా శాసించాడు, ఆయన వాగ్దానం ఇస్తే చెయ్యక మానునా? నో, హీ విల్ ఫుల్ఫిల్ హిజ్ వర్డ్. సో అనేకమైనటువంటి ప్రవక్తల యొక్క భాగాలను, వాక్య భాగాలను కూడా యోవేలు ఈ గ్రంథంలో వాడటం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకు యోవేలు 1:15 మనం యెషయా గ్రంథము 13:6 పోల్చి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. యోవేలు 1:15, ఆహా యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తి యొద్దు నుండి వచ్చును. గమనించిన దేవుని వాక్యము, ఆహా యెహోవా దినము వచ్చెను, యెహోవా దినము వచ్చెను, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్దు నుండి వచ్చును. మరి ఎవరి దగ్గర నుంచో కాదు, సర్వశక్తిని యొద్దు నుంచి వచ్చును. యెషయా గ్రంథం 13:6 చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది. ఇది యెషయాసినటువంటి వాగ్దానం ఈ యూదులకు, ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తిరగు దేవుని యొద్ద నుంచి వచ్చును. సో మనము ఈ యెహోవా దినము అనే అంశం కూడా మనం నేర్చుకున్నాం. ఈ యెహోవా దినము ఎటువంటిది? దేవుని దినము రెండు విధాలుగా, యెహోవా దినము రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి తీర్పుకు సంబంధించింది, మరి ఒకటి నిరీక్షణకు సంబంధించింది. గమనించండి, ఒకటి తీర్పుకు సంబంధించింది, మరి ఒకటి నిరీక్షణకు సంబంధించింది. దేవుని దినము అని యోవేలు ప్రవక్త గ్రంథంలో మనం చూడగానే మనం ఏమర్థం చేసుకుంటామంటే, ఇంకేముంది, ఇది అంత్య దినాల్లో జరిగేది, ఆఖరి రోజుల్లో జరిగేది, చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, దేవుని దినము అనేది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి తీర్పు దినముగా అర్థం చేసుకోవాలి. 1:15 దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినము భయంకరమైన దినముగా ఉంటుంది, భయంకరమైన దినముగా ఉంటుంది. 2:2 ఆ దినము ఏ విధంగా ఉంటుంది అంటే, అంధకారమయ దినముగా ఉంటుంది, అంధకారమయము దినముగా ఉంటుంది. మరి ఒకటి ఏమిటంటే, యెహోవా దినము ఆశీర్వాద దినముగా కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి 2:29, ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మ కుమ్మరింతును. 3:1, ఆ దినముల్లో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరల నుండి రప్పించిన కాలమున. యెహోవా దేవుడే వారిని చెరలో పంపించాడు వేరే రాజ్యాలను వాడుకొని. ఎస్, ఇప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, నేనే వారిని బయటికి తెప్పిస్తాను. 3:18 చూడండి, ఆ దినమందు పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నింటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారిశుద్ధములోను తడుపును. ఎక్కడి నుంచి వస్తుంది నీటి ఊట? యెహోవా మందిరము, ఆ యెహోవా మందిరం నుంచి. సో యెహోవా దినం అనేది మనం ఎప్పుడూ కూడా ఈ డార్క్ డే, గ్లూమీ డేగా అర్థం చేసుకోకూడదు. బట్ ఇక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. యెహోవా దినము ఆశీర్వాదానికి సంబంధించింది, యెహోవా దినము శాపానికి కూడా సంబంధించింది, తీర్పుకు కూడా సంబంధించినటువంటి దినము. అయితే యోవేలు గ్రంథంలో యెహోవా దినం గురించి మనం 5 నేర్చుకుంటాం. ఈ 5 3 ఈ యూదా ప్రాంతము లేదా ఇస్రాయేలీలకు సంబంధించినటువంటి దినము అది, 2 మాత్రం ఇస్రాయేల్ పొరుగు వారికి సంబంధించినటువంటి దినము. ఎందుకంటే ఆ 2 కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలను, యూదులను ఇబ్బంది పెట్టిన వారిపై తీర్పు ఇవ్వడానికి ఆ దినాలు వాడబడ్డాయి. చూడండి 3:2, అన్య జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యమగు ఇస్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుని బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వ్యాజ్యమాడదను. యెహోషాపాతు అనేటువంటి లోయలోనికి యెహోవా దేవుడు ఈ వీరి శత్రువులను నడిపిస్తాడు. అక్కడ తీసుకువెళ్ళి వారితో ఆయన వ్యాధ్యమాటమే జరుగుతూ ఉంది. సో యెహోషాపాతు లోయ అంటే ఏమిటి? దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఫైనల్ జడ్జ్మెంట్. యెహోషాపాతు అనేది 2 ఒకటిగా చేయబడ్డాయి, యెహోషాపాతు. సో హీబ్రూలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యహో షఫత్, యహో అంటే ఆబ్వియస్లీ యెహోవా, షఫత్ అంటే జడ్జ్, న్యాయాధిపతి. సో దాని అర్థం ఏంటంటే, యెహోవా తీర్పు తీర్చువాడు లేదా యెహోవా న్యాయాధిపతి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యెహోషాపాత్. కానీ ఈ యెహోషాపాతు అనే లోయ నిజంగా ఎక్కడన్నా దగ్గరలో ఉందా? వీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ నియర్ జెరూసలేం. ద వ్యాలీ ఆఫ్ జెజ్రీల్, జెజ్రీల్ యొక్క లోయ ఉంది, కానీ యెహోషాపాతు లోయ అనేది లేదు. మేబీ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ సమ్ ప్లేస్, ఏదో ఒక ప్రాంతాన్ని వాడతాడేమైనా మనకు తెలియదు. కానీ ఈ యెహోషాపాతు అనే లోయలోనికి వారిని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. సో రానున్న కాలంలో యెహోవా దేవుడు ఈ అన్య రాజ్యాలపై తీర్పు తీర్చడమనే మనం చూస్తూ ఉంటాం. ఈ యోవేలు గ్రంథాన్ని కూడా మనం 2 అర్థం చేసుకోవాలి. 1:20 నుంచి 2:27 వరకు ప్రజలకు ఇవ్వబడినటువంటి ప్రవచనము, యూదులకు ఇవ్వబడిన ప్రవచనము. 2:28 నుంచి 3:20 వరకు దేని గురించి మాట్లాడుతూ ఉందంటే, భవిష్యత్తులో జరగనున్నటువంటి కార్యాలు. ద డే ఆఫ్ ద లార్డ్, భవిష్యత్తులో జరగనున్నటువంటి కార్యాలు. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అది, ఈ యోవేలు గ్రంథంలో తీర్పు గురించి మాత్రమే దేవుని లేఖనం మనకు తెలియజేయట్లేదు, నిరీక్షణ కూడా ఉంది. దెర్ ఇస్ హోప్ దట్ ఇస్ టాట్ ఇన్ దిస్ బుక్. దేవుని ఆశీర్వాదాల గురించి కూడా ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటాయి. చూడండి 2:19, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్య జనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను. సో దెర్ ఈస్ అ బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం అనేది రానున్న రోజుల్లో ఉందనే మనం చూస్తాం. అయితే ఈ యోవేలు గ్రంథం కూడా మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, సీయోను ప్రాంతము. సీయోను యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏంటంటే, యెహోవా దేవుడు ఆ సీయోను లేదా యెరూషలేము ప్రాంతంలో నివాసం చేస్తాడు, అక్కడ నుంచి ఆయన రాజ్యం ఏలుతాడని చెప్పేసి దేవుని లేఖన తెలియజేస్తూ ఉంటాయి. 3:17 చూడండి, అన్నిలకు మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉండును, మీ దేవుడినైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితంగా సియోను పర్వతం ముందు నివసించి వారిన మీరు తెలుసుకుందురు. 3:21, అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును. సో ఆబ్వియస్లీ ఈ సియోను ప్రాంతంలో యెహోవా ఉండటము, అదేవిధంగా ఆయన రాజ్యం ఏలటము కూడా మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 24:23 చూడండి, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దలేదుట ఆయన ప్రభావము కనబడును. సో ఆబ్వియస్లీ వీ నో దట్ గాడ్ విల్ రూల్ ఫ్రమ్ జయన్, ఫ్రమ్ జెరూసలేం. సో యోవేలు గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, యెహోవా సర్వాధికారి, సర్వము కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. మనం యోవేలు గ్రంథము 2:27 చూస్తే, అప్పుడు ఇశ్రాయేలు మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడు లేననియు మీరు తెలుసుకుందరు. దట్ ఈస్ ది ఫైనల్ స్టేట్మెంట్. సో యెహోవా అనే దేవుడు, we learn that Jehovah is God. Yesu Christu Prabhu a Jehovah vakate, God is one. We know that Jesus is our God. Yesu Christu Prabhu mana devudu, ayana tappa vere devudu ledu. Mari konni vishayalu em nechukuntam ante, ee adhyayamlo devudu krupa galigina vadu, kanikiram galigina vadu anna vishayalu kuda manam nechukuntam. 2:13 chudandi, mee devudaina Jehovah karuna vatsyamulu galavadanu, shanti murtiyu atyanta krupa galigina vadunai undi, తాను చేయను ఉద్దేశించి కీడును చేయక పశ్చాత్తాపడిన గనుక మీరు వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రములు చించుకుంటే ఏమొస్తుంది? ఆబ్వియస్లీ సమ్ పీపుల్ ఫేక్ యాజ్ ఇఫ్ దే రిపెంటెడ్. పశ్చాత్తాపడినట్లుగా ఒక్కోసారి మనం నాటకాలు చేస్తూ ఉంటాం, కానీ నిజంగా పశ్చాత్తాపడం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీ హృదయాన్ని చించుకోండి అంటే డోంట్ ఫేక్, నాటకాలు చేయొద్దు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడండి, దేవుని వేడుకోండి అని చెప్పేసి దేవుని లేఖన మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యోవేలు గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు ప్రతి రాజ్యాన్ని కూడా తీర్పు తీరుస్తాడు. ఆయన ఉత్తర ప్రాంతం నుంచి రాజ్యం రానై ఉంది. సో వాట్ ఎవర్ కింగ్డమ్స్ దే ఆర్, వారు వచ్చి యెహోవా దేవునిపై యుద్ధం చేయాలనుకుంటారు ఆఖరి రోజులు. కానీ ఆబ్వియస్లీ పిండిని తొక్కినట్లుగా యెహోవా దేవుడు వారిని తొక్కివేయడం జరుగుతూ ఉంది. ఆబ్వియస్లీ విల్ సీ దట్ ఇన్ ద ఫ్యూచర్, వాట్ ఎ గ్లోరియస్ డే దట్ విల్ బి. 3:9, అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, హోలీ వార్, పరిశుద్ధ యుద్ధము, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను. 3:16, యెహోవా సియోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడి చేయుచున్నాడు, భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండెను. దట్ ఈస్ ది గాడ్ ఆఫ్ ద బైబుల్. యెహోవా దేవుని యొక్క కార్యాలు చూడండి, ఎవరు కూడా ఆయన ముందు నిలవలేరు. దెర్ ఇస్ నో అదర్ గాడ్, నో కింగ్డమ్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన తీర్పు తీరుస్తాడు తప్పకుండా. యెహోవా దేవుడే యేసుక్రీస్తు రూపంలో మన మధ్య రావడం జరుగుతూ ఉంది. డూ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? సో యుల్ బి సెక్యూర్ ఇన్ హిమ్. యేసు క్రీస్తు ప్రభుని ఈ రోజే నమ్ము, ట్రస్ట్ హిమ్ టుడే, సో దట్ యూ మే హ్యావ్ ఎటర్నల్ లైఫ్. దేవుడు ఈ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. హీ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్. విల్ యూ బి పార్ట్ ఆఫ్ ఇట్? ఆయన తీర్పు తీర్చే సమయంలో నీవు దేవుని బిడ్డవై ఉంటావా, దేవుని శత్రువై ఉంటావా? ఇఫ్ యు ఆర్ హిస్ ఎనిమీ, యు హ్యావ్ నో ఛాన్స్ టు స్టాండ్. యెహోవా దేవుణ్ణి ఓడించి జయించిన వారు ఎవరు లేరు, ఎవరు ఉండరు. వేర్ ఈజ్ యువర్ పొజిషన్? యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు నమ్ము, నీ దేవునిగా నమ్ము, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని నువ్వు పొందు. గాడ్ బ్లెస్ యూ.
Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry. And it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find series of this episode available on our YouTube channel. That's Dr. Joel Madas's YouTube channel. Please subscribe to it, share it with all your family and friends, and be a blessing. And if you have any questions or concerns or any prayer requests, you can always feel free to call us on the number below. See you again at the same time on the same channel next week. Till then, keep praying for this program. Thank you. God bless you.